സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
അർജുന വിഷാദയോഗമു സാംഖ്യയോഗമു అని రెండు అధ్యాయాలు పూర్తి చేశాం. మూడవ అధ్యాయం కర్మయోగం ప్రారంభించబోతున్నాం. కృష్ణ పరమాత్మ ఇంతవరకు ఏం చెప్పారంటే, అజ్ఞానమే దుఃఖ కారణం అని చెప్పారు. ఆత్మ అజ్ఞానమే దుఃఖ కారణం, ఆత్మ జ్ఞానమే సుఖ కారణం అనే విషయాన్ని చెప్పారు. ఆత్మ అజ్ఞానం దుఃఖానికి కారణమైతే ఆత్మ జ్ఞానం సుఖానికి కారణమవుతుంది. కనుక వ్యక్తి తన జీవితంలో దుఃఖం పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయం తెలిసింది మనకిక్కడ. ప్రతి వ్యక్తి దుఃఖం లేకుండా ఉండాలి అని అనుకుంటే, సుఖమే కావాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. కనుక ఆత్మజ్ఞానమే సుఖానికి కారణం అని తెలుసుకోవాలి మనం. ఆ ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అనే విషయాన్ని రెండవ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా ఆత్మ స్వరూపాన్ని చెప్పారు. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి అని చెప్పి, ఆ ఆత్మస్వరూపం నీ నిజస్వరూపం అని చెప్పారు కృష్ణ పరమాత్మ. ఆ ఆత్మస్వరూపాన్ని నీ నిజస్వరూపంగా నువ్వు తెలుసుకుంటే అది ఎప్పుడు సుఖస్వరూపమే, ఆనందస్వరూపం. కనుక నీ నిజస్వరూపం కూడా ఆనందస్వరూపమే అని తెలుస్తుంది. ఆత్మ సుఖస్వరూపం, దాంట్లో దుఃఖం లేదు. ఆ ఆత్మని నేనే అయ్యున్నాను, నా నిజస్వరూపం. కనుక ఆత్మలో దుఃఖం లేదు. కనుక నేను ఆత్మస్వరూపాన్ని, కనుక నాకు దుఃఖం అనేటువంటిది నిజంగా లేదు అని తెలుస్తుంది. కాని మన భ్రమ అపోహ వల్ల దుఃఖం ఉన్నదని అనుకుంటున్నాం మనం. దుఃఖం అనేది లేదు అసలు. మన అజ్ఞానం వల్ల నాకు దుఃఖం ఉన్నది అని చెప్పి పదే పదే ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పదే పదే రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి, ఇంకా చెప్పచ్చు దశాబ్దాల తరబడి నాకు దుఃఖం ఉన్నది అనుకుని బాధపడుతూ జీవించడం కంటే, నాయన నీ నిజస్వరూపాన్ని తెలుసుకో, సుఖస్వరూపాన్ని తెలుసుకో, నీకు దుఃఖమే లేదని తెలిసిపోతుంది అని కృష్ణ పరమాత్మ బోధించాడు. బోధించి 17 శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పాడు. జ్ఞానం వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఎంత సమత్వంగా ఉంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎటువంటి దుఃఖానికి లోను కాకుండా, సంసారం అనే బాధే లేకుండా, ఈ జనన మరణ వ్యాధి ముసలితనం వల్ల వచ్చే బాధని అనుభవించకుండా దూరంగా ఉంటాడు మనిషి. ఆ వ్యక్తి దూరంగా ఉండడం అంటే అది నాకు సంబంధం లేదు అని తెలుసుకుంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి అన్నాడు, ఇదే బ్రహ్మస్థితి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతాడో వాడే నిజమైన బ్రాహ్మణుడు, అదే బ్రాహ్మీ స్థితి అర్జున అని చెప్పాడు. అంటే ఏం చెప్పారు, జ్ఞానం స్థుతి చేశాడు కృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞానమే గొప్ప, జ్ఞానాన్ని స్థుతి చేశాడు. కనుక అర్జున నువ్వు జ్ఞానాన్ని పొందవలసినది, జ్ఞానం చాలా గొప్పది అన్నాడు. మళ్ళీ మధ్యలో ఏం చెప్పాడు, యోగస్థ కురు కర్మాణి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అన్నాడు. జ్ఞానాన్ని స్థుతి చేసి నువ్వు కర్మను చేయవలసింది అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏమన్నారు అర్జునుడితో, అర్జున జ్ఞానం చాలా గొప్పది, ఆత్మజ్ఞానం పొందాలి, పొందితేనే సుఖం ఉంటుంది, లేకపోతే దుఃఖం ఉంటుంది అని చెప్పి, కనుక నువ్వేం చేయాలి ఇప్పుడు, కర్మయోగ చెయ్యి అన్నాడు. ఇదేమిటయ్యా, జ్ఞానం స్తుతి చేసి నన్ను కర్మ చేయమంటావేమిటి అని అర్జునుడికి ఒకటే సంకట స్థితి, తికమకలో పట్టాడు అర్జునుడు. ఎలాగంటే 1000 రూపాయలు ఈ చేతిలో పెట్టుకొని, 100 రూపాయలు ఈ చేతిలో పెట్టుకొని చూపిస్తున్నా మీకు, 1000 రూపాయలే చాలా గొప్ప, 1000 రూపాయలే ఎక్కువ, 100 రూపాయలు ఎంత చాలా తక్కువ అని చెప్పిన తర్వాత, 1000 రూపాయలుంటే చాలా వస్తువులు కొనుక్కోవచ్చు, 100 రూపాయలకి కొంచెమే వస్తాయి, కనుక 1000 రూపాయలే గొప్ప అని చెప్పిన తర్వాత, కనుక నువ్వు 100 రూపాయలు తీసుకో అంటే ఎట్లుంది, 1000 రూపాయలు గొప్ప అని చెప్పి 100 రూపాయలు తీసుకో అంటే. అలా ఉంది కృష్ణ పరమాత్మ చెప్పడం. జ్ఞానయోగాన్ని స్తుతి చేసి కర్మ చెయ్యి అన్నాడు. ఏం చెప్పాలి కృష్ణ పరమాత్మ, నువ్వు చిన్నగా గురుకులానికి వెళ్ళిపో, ఒక గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తులన్నీ చదువు, భగవద్గీత చదువు, ఆత్మజ్ఞానాన్ని పొందు, ఆత్మజ్ఞానాన్ని పొందితే నీ దుఃఖం పోతుంది అని కదా చెప్పాలి కృష్ణ పరమాత్మ, అదే కదా న్యాయం. కానీ కృష్ణ పరమాత్మ అన్యాయం చేస్తున్నాడు అర్జునుడికి. ఏంటి, అన్యాయం చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మనకు, అర్జునుడికి అనిపించింది తాత్కాలికంగా. ఇది న్యాయం కాదే అలా మాట్లాడటం, అర్జున నువ్వు కర్మ చెయ్యి అంటున్నాడు పరమాత్మ, జ్ఞానాన్ని స్తుతించాడు. ఇప్పుడు అర్జునుడికి సందేహం వస్తుంది, జ్ఞానం గొప్ప కర్మ గొప్ప అనే సందేహం వస్తుంది. జ్ఞానం గొప్ప కర్మ గొప్ప అనే సందేహం వచ్చింది అర్జునుడికి. ఎందుకంటే జ్ఞానమే గొప్పని చెప్పి కృష్ణుడి దగ్గర విన్నాడు, కర్మ చేయమంటుంటే నాకు ఈ రెండింటిలో ఏదో ఒకటే చెప్పమని అడగబోతున్నాడు అర్జునుడు. ఏమని అడుగుతున్నాడు అర్జునుడు, నువ్వేమిటి కర్మ చేయమంటున్నావు నన్ను, ఎటువంటి కర్మ, ఏదైనా టీవీ చూడటమా, లేకపోతే సినిమాకు వెళ్ళడం లాంటి కర్మ, లేకపోతే ఇంకా తేలికైన కర్మ కాదు కదా, ఘోర యుద్ధాన్ని చేయమంటున్నావు నన్ను, ఎటువంటి కర్మ, ఘోర కర్మని నన్ను చేయమంటున్నావు, జ్ఞానం గొప్పని చెప్పావు, జ్ఞానాన్ని పొందమని చెప్పడం కాకుండా కర్మ చేయమంటున్నావేమిటి అని సందేహం వచ్చింది అర్జునుడికి. కనుక ఈ ప్రశ్న అర్జునుడి మనసులో వచ్చి ఆ ప్రశ్నతో 3వ అధ్యాయం మొదలవుతుంది. జ్ఞానయోగమా, కర్మయోగమా, భక్తి యోగమా, రాజయోగమా, ఏ యోగాన్ని నేను పాటించాలి అనే సందేహం వస్తుంది. అంటే సుఖాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి ఏ యోగాన్ని నేను ఆచరించాలి అని చాలామందికి సందేహం వస్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు మోక్షం రావడానికి కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం హరేర్ నామైవ 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 అన్నారు. ఈ కలియుగంలో రామ సంకీర్తనమో శివ సంకీర్తనమో దేవుని నామం చెప్తే మోక్షం వస్తుందండి. కలౌ కల్మష చిత్తానాం, మనందరం కల్మష చిత్తంతో ఉన్నాం కలియుగంలో. ఇదేం కృతయుగం కాదు, ద్వాపర యుగం కాదు, త్రేతాయుగము కాదు. ఏ యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు, కలియుగంలో ఉన్నాం. ఆ శ్లోకం కలి సంతరణోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది, కలి సంతరణోపనిషత్. ఆ ఉపనిషత్తులో ఏం చెప్పబడిందంటే, కలౌ కల్మష చిత్తాన, కలియుగంలో అందరూ కల్మష చిత్తులై ఉంటారట. అంటే కల్మషం అంటే ఏమిటి, మనస్సు శుద్ధిగా ఉండదు వాళ్ళకి, రాగ ద్వేష కామ క్రోధాలతో కోపతాపాలతో ఉంటారు కలియుగంలో. అంతేకాదు పాప ద్రవ్య ఉపజీవినం, పాపం చేసైనా ద్రవ్యాన్ని సంపాదిస్తూ ఉంటారు, తప్పు పనులు చేసి ద్రవ్యాన్ని సంపాదిస్తూ ఉంటారు, ధనం సంపాదిస్తుంటారు. అటువంటి వాళ్ళకి పోయి ఈ వేదాంతం చెప్తే వస్తుందా, అర్థమవుతుందా? కనుక ఏం చేయాలి, హరేర్ నామైవ నామైవ నామైవ, హరినామం చెప్పు, హరినామం చెప్పు, భగవన్ నామం చెప్తూ ఉంటే వాళ్ళకి మోక్షం వస్తుంది అని కొంతమంది ఈ శ్లోకాన్ని పట్టుకొని, కలియుగంలో భక్తి ఉంటే చాలండి, లేకపోతే అవతల వాళ్ళకి సేవ చేస్తే మోక్షం వస్తుందండి, భక్తిగా ఉంటే మోక్షం వస్తుంది, జపం చేస్తూ ఉంటే మోక్షం వస్తుంది, లేకపోతే ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది అని చెప్పి రకరకాలుగా అనుకుంటారు. లేకపోతే తలకిందులుగా శీర్షాసనం వేస్తే మోక్షం వస్తుంది, అష్టాంగ యోగం, రాజయోగం చేస్తే మోక్షం వస్తుందని చెప్పి అనుకుంటారు. ఈ హాల్కి రావాలంటే అనేక రోడ్లు ఉన్నాయి. అటువైపు నుంచి వస్తారు, ఇటువైపు నుంచి వస్తారు, ఎన్నో మార్గాలు కూడా వస్తారు. కానీ ఈ హాల్లోకి ఎంటర్ కావాలంటే ఒకటే మార్గం. అదేవిధంగా సాధనాలు ఎన్నో చెప్పబడినాయి చిత్తశుద్ధి కోసం, మనస్సు శుద్ధి కోసం చెప్పబడినాయి. కానీ మోక్షం పొందాలంటే ఒక్కటే మార్గం, అది జ్ఞానయోగం. మోక్షం పొందడానికి అనేక మార్గాలు లేవు. కొంతమంది ఏంటంటే భక్తి యోగం, నేను చాలా ఇమోషనల్ అండి, నా మనసు చాలా సున్నితం, మాట్లాడితే కళ్ళ మండీళ్ళు వస్తాయి వాళ్ళకి, అందుకని భక్తి పరవశం, పారవశ్యంలో పడిపోతారు కొంతమంది. నాకు భక్తి వద్దండి, నేను ఇంటెలిజెంట్, నేను రేషనల్ థింకింగ్ అని చెప్పి వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. కొంతమంది అష్టాంగ యోగం చేస్తామంటారు, కొంతమంది జపం చేస్తామంటారు. శాస్త్రం చెప్తుంది అవన్నీ చెయ్యి నాయన, అవన్నీ కూడా నీకు చిత్తశుద్ధినిస్తాయి, అంతే, మోక్షాన్ని ఇవ్వవు. కనుక ఏమిస్తుంది మోక్షం? జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఏమిటండి అంటే, శాస్త్రం చదవడం, గురువు దగ్గరికి వెళ్ళి అధిక కాలం శ్రద్ధతో భక్తితో గురువు చెప్పింది వినడం. ఆ యొక్క శాస్త్రం అంటే ఏ శాస్త్రం? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, ప్రస్థానత్రయం అంటారు. ఇది చదివితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. మహాభారతం, రామాయణం, నారాయణీయం, భాగవత కథలన్నీ చదివితే జ్ఞానం రాదు. అవన్నీ చదివితే నీకు చిత్తశుద్ధి వస్తుంది, పుణ్యం వస్తుంది. అవి చదవాలి. అవి చదివితే పుణ్యం వస్తుంది, చిత్తశుద్ధి వస్తుంది, అప్పుడు నీకు జ్ఞాన యోగ్యత వస్తుంది. జ్ఞాన యోగ్యత వచ్చినప్పుడు ఈ శాస్త్రం నీకు అబ్బుతుంది, అలవడుతుంది. అందుకని రామాయణ, భారత భాగవతాలు, నారాయణీయం, అనేకమైనటువంటి గ్రంథాలన్నీ కూడా అవసరం. మళ్ళీ ఏం తెలుసుకోవాలి? అవన్నీ మోక్షాన్ని ఇవ్వమని తెలుసుకోవాలి. మోక్షాన్ని ఇచ్చేది ఏమిటి? భగవద్గీత మాత్రమే, ఉపనిషత్తులు మాత్రమే, బ్రహ్మసూత్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది, కానీ మరేది ఇవ్వదు. ఈ విషయం తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు అర్జునుడికి దేని మీద ఇంట్రెస్ట్ అంటే జ్ఞాన యోగాన్ని గురించి ఇంట్రెస్ట్. గురుకులానికి వెళదామని ఆయనకు కూడా, ఋషికేశ్ పోతే అక్కడ చాలా ఆశ్రమాలు ఉంటాయి కదా, ఏదో ఒక ఆశ్రమంలోకి పోయి నేను కూడా చదువుకుంటాను. చదువుకోవడం కంటే కూడా ముందు ఇంట్రెస్ట్, భీష్ముడిని ద్రోణుడిని చంపక్కర్లేదు, వాళ్ళ నుంచి బయటపడతాను కదా చంపకుండా, అది మెయిన్ ఎయిమ్ మనసులో. చదువుతాడో లేదో అక్కడికి పోయి మళ్ళీ ఏమన్నా కత్తులు రా అని పొదులు పెట్టుకుంటాడు అక్కడికి పోయి కూడా. ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు కదా, ఈ ఘోర యుద్ధాన్ని నుంచి తప్పించుకోవచ్చు కదా అనే ఒక భావనతో అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు కృష్ణ పరమాత్మని మొదటి శ్లోకంలో. ఏమిటి ఆ శ్లోకం? చదువుతాం, 3వ అధ్యాయం 1వ శ్లోకం. అథ తృతీయోధ్యాయ అర్జున ఉవాచ, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన, తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున ఉవాచ, అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, హే జనార్దన, హే కృష్ణ. జనార్దన అంటే జనాన్ అర్ధయతి ఇది జనార్దన. రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. దుష్టులైన జనులను సంహరించిన వాడు అని అర్థం. జనాన్ అర్ధయతి, దుష్టులైనటువంటి, దుర్మార్గులైనటువంటి జనులను సంహరించేవాడు జనార్దనుడు. ఇది మొదటి అర్థం. రెండవ అర్థం ఏమిటంటే, జనై అర్ధ్యతే, జనుల చేత అర్థింపబడేవాడు. హే కృష్ణ, హే పరమాత్మ అని వాళ్ళు అర్థిస్తుంటారు, ప్రార్థిస్తుంటారు. జనుల చేత ప్రార్థింపబడేవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. జనార్దన, జనుల చేత ప్రార్థింపబడేవాడు అని అర్థం. మొదటి అర్థం చూస్తే, హే కృష్ణ, నువ్వేమో దుర్మార్గులను చంపావు, నన్ను మాత్రం ఇక్కడ మా తాతయ్యని చంపమంటున్నావు, గురువుని చంపమంటున్నావు, కనుక నువ్వేమో దుర్మార్గుల్ని చంపావు, నేను మాత్రం మా వాళ్ళని చంపాలి, నేను అయితే దుర్మార్గుల్ని చంపుతాను, కర్ణుణ్ణి అయితే చంపుతాను నేను కూడా రెడీ అన్నాడు. కానీ ద్రోణుణ్ణి భీష్ముణ్ణి ఎట్లా చంపేది నేను? నువ్వేమో దుర్మార్గులను మాత్రమే సంహరించావు, కానీ నా పరిస్థితి అట్లా కాదు. ఇక్కడ నా తాత నా ముందు నుంచోనున్నాడు, ఆయన మీద ఎట్లా బాణాలు వేసేది? సాక్షాత్ గురువు, నాకు విద్య నేర్పినటువంటి గురువు నా ముందుంటే ఆయన మీద ఎలా బాణాలు వేసేది? నువ్వు మాత్రమే రాక్షసుల మీద వేసావు బాణాలు, నేనేమో మా వాళ్ళ మీద వేయాలి అనే కనీసం నువ్వు ఆలోచించొద్దు నా గురించి. యుద్ధస్వ, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి అంటావేమిటి అనే భావన మనసులో అర్జునుడికి. ఆ భావనతో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ప్రశ్నిస్తున్నాడు. కర్మణః బుద్ధిః జాయసి చేత్, కర్మ కంటే, కర్మణః అంటే కర్మ కంటే, కర్మ చెయ్యడానికంటే కూడా బుద్ధిః జాయసి. బుద్ధిః అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం. బుద్ధిః జాయసి చేత్, బుద్ధ్ అనే అంటే తెలుసుకోవడం, బుద్ధ్ ప్లస్ టి బుద్ధి, ఆ ప్రత్యయం చేరితే బుద్ధి అని ఏర్పడుతుంది. బుద్ధ్ అంటే తెలుసుకోవడం, బుద్ధి అంటే ఇక్కడ అదేం తెలియజేస్తుంది మనకు? జ్ఞానం, ఆత్మవిద్య, ఆత్మకు విషయమైనటువంటిది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మము. బుద్ధిహి ఆత్మజ్ఞానము చాలా గొప్పది అని చెప్పావు. బుద్ధిహి అనేది అనేక చోట్ల వస్తుంది, రెండవ అధ్యాయం, మూడవ అధ్యాయంలో, అన్ని అధ్యాయంలో వస్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం. బుద్ధిహి అంటే మన వాళ్ళు చెప్తారు, ఒరే నీకు బుద్ధి ఉందా లేదా అంటారు, అంటే నీ బుద్ధి పనిచేస్తున్నదా లేదా అనే విషయంగా అడుగుతుంటారు. ఇక్కడ బుద్ధి అనేది మూడు అర్థాలు చెప్పుకోవాలి మనం. ఇక్కడ అంటే ఇక్కడ వేరే అర్థం. బుద్ధి అనేటువంటిది ఎలా తెలుసుకోవాలంటే, తెలుసుకోబడే విషయం కూడా బుద్ధి అని చెప్పవచ్చు. తెలుసుకోబడే విషయం కూడా బుద్ధి సంస్కృతంలో. బుద్ధి జ్ఞానం, జ్ఞాన విషయం బుద్ధి అని చెప్పవచ్చు. రెండవ అర్థం ఏమిటంటే, ఏ యొక్క అంతఃకరణం ద్వారా తెలుసుకుంటామో, ఏ ఇన్స్ట్రుమెంట్, పరికరం ద్వారా తెలుసుకుంటామో అది కూడా బుద్ధి. బుద్ధి ద్వారా కదా తెలుసుకుంటాము. ఇంగ్లీష్లో ఇంటలెక్ట్ అంటారు. ఇంటలెక్ట్ అనేది ఇన్స్ట్రుమెంట్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటి సాధనం ఇక్కడ బుద్ధి అనేది కూడా రెండవ అర్థం. మూడవ అర్థం ఏమిటంటే జ్ఞానం అని అర్థం. మూడవ అర్థం జ్ఞానం. కనుక ఈ మూడు అర్థాలు చూస్తే వీటిని ఏమంటారంటే, కరణ వ్యుత్పత్తి, కర్మ వ్యుత్పత్తి, కర్తృ వ్యుత్పత్తి అని అంటారు. గ్రామర్, వ్యాకరణం ఇదంతా కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి, అవసరం లేని వాళ్ళు కళ్ళు మూసుకోవచ్చు హాయిగా కాసేపు. బుద్ధ్యతే అనయా ఇది బుద్ధిః, దేని ద్వారా అయితే నువ్వు తెలుసుకుంటావో అది బుద్ధి, దాన్ని కరణ విత్పత్తి అంటారు. కరణం కదా, దేని ద్వారా అయితే నువ్వు తెలుసుకుంటావు, బుద్ధి ద్వారా కదా తెలుసుకుంటాము, అప్పుడు బుద్ధి ఏమవుతుందంటే కరణం అవుతుంది, కరణంగా ఉపయోగపడుతుంది, అది బుద్ధి. రెండవది ఏమిటంటే కర్తృ విత్పత్తి, తెలుసుకునేవాడు కర్తృ విత్పత్తి అంటారు. బుద్ధ్యతే ఇది బుద్ధిహి అనేది తెలుసుకోవడం, తెలుసుకోవడం, తెలుసుకునేవాడు, తెలుసుకొనబడేది, ఇలా అనేక అర్థాలు ఉన్నాయి బుద్ధి అంటే. సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఉపయోగించే బుద్ధిని బుద్ధి అంటాం, మనం తెలుసుకునే వస్తువుని బుద్ధి అంటాం, తెలుసుకునే వస్తువు కూడా బుద్ధి అనబడుతుంది సంస్కృతంలో అండి. సంస్కృతంలో తెలుసుకునే వస్తువు కూడా బుద్ధి అనబడుతుంది, తెలుసుకో దేని ద్వారా అయితే తెలుసుకుంటామో అది కూడా బుద్ధి అనబడుతుంది. మరొకటి ఏమిటి, జ్ఞానం కూడా బుద్ధి అనబడుతుంది. బుద్ధి ద్వారా కదా జ్ఞానం పొందుతాం, కనుక జ్ఞానం కూడా బుద్ధి అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ శ్లోకంలో బుద్ధి జాయసి అన్నాడు. అంటే జ్ఞానము గొప్ప అని చెప్పావు నువ్వు ఇందాక. ఇందాకంటే ఎప్పుడు? రెండవ అధ్యాయంలో. రెండవ అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి చెప్పావు, మళ్ళీ నాలుగో అధ్యాయంలో ఐదో అధ్యాయంలో జ్ఞానాన్ని గురించి చెప్పబోతున్నాడు కృష్ణ పరమాత్మ. కనుక రెండవ అధ్యాయంలో జ్ఞానం చాలా గొప్పది కర్మ కంటే అని చెప్పావు కదా, జాయసి అంటే గొప్ప అని అర్థం, శ్రేష్టం అని అర్థం. జాయసి శ్రేష్టం లేక గొప్ప. బుద్ధి జాయసి కర్మణ తే మత, నీ అభిప్రాయంలో అంటే కృష్ణుడి అభిప్రాయంలో. తే మత అంటే ఏమిటి? కృష్ణుడి అభిప్రాయంలో, నీ అభిప్రాయంలో అని అర్థం. కృష్ణ నీ అభిప్రాయంలో జ్ఞానము కర్మ కంటే శ్రేష్టమని చెప్పావు రెండవ అధ్యాయంలో. కర్మణ బుద్ధి జాయసి చేత్ తే మత, రెండవ లైన్లో చెప్తున్నారు, తత్ కిం ఘోరే కర్మణి మాం నియోజసి, అలాగైతే నన్ను ఎందుకు ఈ ఘోరమైన కర్మము నందు నియోజిస్తున్నావు, చెయ్యి కర్మ చెయ్యి కర్మ చెయ్యి, నీ కర్మ చేయడం నందే అధికారం ఉంది, యుద్ధం చెయ్యి, కూర్చోవాకు, ముందు లే, బాణం తీసుకో, యుద్ధం చెయ్యి అంటున్నావేమిటి? ఘోరే కర్మణి అంటే ఈ ఘోరమైన యుద్ధమునందు, ఈ భయంకరమైనటువంటి కురు యుద్ధం కురుక్షేత్ర సంగ్రామమునందు, ఘోరే కర్మణి. మంచి కర్మలైతే అందరూ చేస్తారండి, ప్లెజెంట్ గా ఉంటుంది చేయడానికి, కానీ ఘోర కర్మ చేయాలంటే ఎంత కష్టం. ఘోరే కర్మని కిం నియోజయసి మాం, నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు? నియోజయసి అంటే ప్రేరేపిస్తున్నావు అని అర్థం. నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు? నియోజసి అంటే ప్రోత్సహిస్తున్నావు, ప్రేరేపిస్తున్నావు అని అడుగుతున్నాడు అర్జునుడు. అడిగిన తర్వాత ఇంకా అంతలో ఆపలేదు, ఇంకా ఏమంటున్నాడంటే కృష్ణుడితో, నువ్వు నన్ను తిక్కమక పెడుతున్నావే అని అంటున్నాడు రెండవ శ్లోకంలో. నా మనస్సులో కాస్త తిక్కమక పెడుతున్నావు. తిక్కమక అంటే తెలుసా? కన్ఫ్యూషన్, గందరగోళం, ఏం చేయాలో తెలియదు, అట్లాంటి పరిస్థితిని కలిగిస్తున్నావు నాకు అని అడుగుతున్నాడు రెండవ శ్లోకంలో. మొదటి శ్లోకంలో ఏమడిగాడు? ఏ కృష్ణ, నీ యొక్క ఆలోచన ప్రకారం జ్ఞానమే గొప్పది కర్మ కంటే అని చెప్పిన తర్వాత నన్నేమో ఘోరమైన కర్మ చేయమంటున్నావు ఎందుకు అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ కృష్ణుడి మీద అనుమానం రాకూడదు కదా, కృష్ణ పరమాత్మ అంతటి వాడు, గురువు, నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు, తప్పు చెప్తున్నావు అని చెప్పి గురువుని అనకూడదు కదా. అందుకని నీ మాటలు నాకు కొంచెం సందేహం కలిగిస్తున్నాయి, నీ తప్పేం లేదు, నాకు సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పి వినయంగా అడుగుతున్నాడు. ఏమని? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్ర వాక్యం అంటారు. వ్యామిశ్రేణైవ ఎలా విభజించాలి పదాన్ని? వ్యామిశ్ర వ్యామిశ్రేణ ఇవ వ్యామిశ్రేణేవ. వ్యామిశ్ర వాక్యం అంటే విరోధాన్ని కలిగించే వాక్యం. నువ్వు ఒక మాటకి ఒక మాటకి పొంతన లేకుండా ఉన్నదే, పొసగడం లేదే ఒక మాటకి ఒక మాటకి. జ్ఞానం గొప్పదైతే అర్జున నువ్వు జ్ఞాన మార్గంలో వెళ్ళని కదా చెప్పాలి. ఏమండి, ఒక మనిషికి ఇది బాగుంటుంది ఇది మంచిదని చెప్పి, ఇది మంచిది కాదని చెప్పిన తర్వాత మంచిది కాని దాన్ని తీసుకోమని చెప్తామా? చెప్పం కదా. నువ్వు నీ మాటలు పొసగడం లేదు, పొంతన లేకుండా ఉంది, దాన్ని విరోధంగా ఉంది. విరోధం అంటే ఏమిటి? జ్ఞానం గొప్పదన్నావు, కర్మ గొప్పది కాదన్నావు, కర్మ వల్ల బంధింపబడతారని చెప్పి అన్నావు, కర్మ వల్ల ఎటువంటి మోక్షం రాదన్నావు, కర్మని నిందించావు 2వ అధ్యాయంలో. కనుక అలా కర్మను నిందించిన తర్వాత మళ్ళీ అటువంటి కర్మను నన్ను చేయమంటున్నావేమిటి? కనుక ఒక చోటేమో పొగుడుతున్నావు, పొగిడిన దాన్నేమో ఆచరించనివ్వడం లేదు, పొగడని దాన్నేమో నిందించిన దాన్నేమో నన్ను పాటించమంటున్నావు, కనుక విరోధంగా అనిపిస్తున్నది నాకు అన్నాడు. అర్జునుడు అడుగుతున్నాడు, వ్యామిశ్రేణేవ, విరోధం కలిగిన మాటలు నువ్వు తప్పుగా చెప్పవు కానీ ఇవ అన్నాడు. ఆ ఇవ అనేది చాలా ముఖ్యం. నీ మాటలు విరోధంతో ఉన్నట్లుగా ఉన్నది అన్నాడు. విరోధంగా ఉన్నది అనలే, విరోధం ఉన్నట్లుగా అనిపిస్తున్నది. అది నా తప్పే, నువ్వు మాట్లాడుతున్నావు లేదో నాకు తెలియదు కానీ నాకు అనిపిస్తున్నది అట్లా అని తన మీదనే వేసుకున్నాడు నింద అర్జునుడు. అందుకనే మనం ఎప్పుడైనా ఎవరితో అనేది మాట్లాడేటప్పుడు నువ్వు తప్పు అని చెప్పి అనకూడదు, నేరుగా పోయి తప్పు అని అనకూడదు. నాకు అనిపించింది తప్పు అని, అది తప్పుగా అని నాకు అనిపించినది అని చెప్పచ్చు కానీ నువ్వు తప్పు అని చెప్పి అనకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి దృష్టిలో ఆ చేసింది రైటే కావచ్చు, మనకు తప్పు అనిపిస్తుంది. కనుక నాకు తప్పు అనిపిస్తున్నట్లుగా ఉన్నది, నువ్వు చెప్పే దాంట్లో కొంచెం తికమకగా ఉన్నట్లుగా అనిపిస్తున్నది, అంటే నిజంగా ఉన్నది అని చెప్పలేదు, నాకు మాత్రం ఉన్నట్లుగా అనిపిస్తున్నది, ఇది నా కన్ఫ్యూజన్. అది వినయం అంటే అట్లా ఉండాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడితే గురువులు కానీ పెద్దలు కానీ తల్లి కానీ తండ్రి కానీ వెంటనే పోయి నువ్వు చేసే తప్పు అంతా తప్పే చేస్తున్నావు అని చెప్పి అనకూడదు. నాకెందుకో కొంచెం అది సరిగా అనిపించడం లేదు, అందులో కొంచెం ఏదో దోషంగా తోస్తున్నట్లుగా ఉన్నది అని అని చెప్పాలే కానీ అనుమానంతో చెప్పాలి కానీ నిజంగా పోయి నిందించకూడదు ఎవరిని. అలా నిందిస్తే ఏమవుతుందంటే మన యొక్క బలహీనత బయటపడుతుంది. అంటే మనలో ఉన్న దోషాన్ని మనం తెలుసుకోకుండా అవతల వాళ్ళని వాళ్ళ యొక్క ఆలోచనని నిందించడం అయినట్లు అవుతుంది. కనుక అర్జునుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇప్పుడు నీ మాటలు నన్ను తికమక పెడుతున్నట్లుగా ఉన్నది అన్నాడు. నువ్వు తికమక పెడుతున్నావల్లే, నువ్వు నన్ను గందరగోళంలో పడేస్తున్నావల్లే, నీ మాటలు నన్ను గందరగోళంలో పడేస్తున్నట్లుగా ఉన్నది అంటే ఏమిటి అర్థం? నా అభిప్రాయమే అది, కానీ నువ్వు పడేస్తున్నావని కాదు గందరగోళంలో, నేను పడ్డాను. అది అది నా బలహీనత. అది శిష్యుడంటే అట్లా ఉండాలి. శిష్యుడంటే గురువు ఎప్పుడూ కూడా ఎటువంటి దోషమైనటువంటి విషయాలను చెప్పరు, గురువు మంచివే చెప్తారు. కానీ మనకు కొన్ని పొసగవు, మన మనసుకి మన మనస్తత్వానికి పొసగవు, అవన్నీ ఎట్లా కుదురుతాయి మనకు అని అనుకుంటాం మనం. కనుక మన మనస్సుకి ఎదగని మనస్సుకి పొసగకపోవచ్చు, పొంతన లేకపోవచ్చు, కానీ గురువు శాస్త్రం ఏం చెప్పిందో చెప్తున్నారు ఆయన. అందుకనే న్యాయం యుక్తియుక్తంగా ఉండాలి. మాట్లాడేవన్నీ కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక మాట మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించాలి, ఒక మాట మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచించాలి, 10 మాటలు మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలి. మనం ఏం చేస్తాం, 100 మాటలు ఆలోచించకుండా మాట్లాడతాం, 100 మాటలు ఆలోచించకుండా మాట్లాడతాం. మన గొప్పతనం అది, మనమంటే జనం చాలామంది. కనుక ఒక మాట నోట్లో నుంచి వచ్చే ముందు చాలా జాగ్రత్తగా 10 సార్లు ఆలోచించి ఈ మాట మాట్లాడచ్చా లేదా అని మాట్లాడాలి. మాట్లాడే ముందు ఎలా మాట్లాడాలని కూడా ప్లాన్ చేసుకొని మాట్లాడాలి. అర్జునుడు చూడండి ఎంత చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. తనకి సందేహం వచ్చింది, వచ్చినప్పుడు ఏముంది, ఏమంటున్నాడు, నా మనసుకి కొంత ఈ మాటలు పొసగనట్లుగా ఉన్నాయి, నన్ను తికమక పెడుతున్నట్లుగా ఉన్నది అని చెప్పి అన్నాడు. అని బుద్ధిం మోహయసి ఇవ అన్నాడు, నా బుద్ధిని మోహంపజేస్తున్నాయి అంటే తికమక పెడుతున్నాయి అని అర్థం. మోహం అంటే ఏమిటి ఇక్కడ, వివేకం లేకుండా చేస్తున్నాయి. ఇది చెయ్యాలా అది చెయ్యాలా, యుద్ధం చెయ్యడమా యుద్ధం నుంచి పారిపోవడమా, లేకపోతే గురుకులానికి వెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళి వేదాంతం చదవడమా, ఏం చెయ్యాలి అని సంకటం పరిస్థితిలో పడ్డాడు అర్జునుడు. సంకట పరిస్థితిలో పడ్డాడు. ఇది చెయ్యడమా చేయకపోవడమా, దట్ అదే మోహం అంటారు దాన్ని. మోహం అంటే ఏమిటి, ఈ పని చెయ్యాలా వద్దా అనేటువంటి తర్జన భర్జన అంటారు. చూసారా, తర్జన భర్జన తికమక అంటారు, కన్ఫ్యూషన్. చెయ్యడమా చేయకూడదా, సరే చెయ్యకుండా పోతే, చేయకుండా పోతే మళ్ళీ కష్టమే. ఇక్కడ ధర్మయుద్ధం అంటున్నాడు కృష్ణ పరమాత్మ, కర్మయోగం చేయడమే గొప్ప అంటున్నాడు, అది చేస్తేనే నీకు మోక్షం వస్తుంది అంటున్నాడు. మళ్ళీ ఇందులో కూడా ఏదో లిటుగుండదు అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, జ్ఞానం పొందడానికి అర్హత లేని వాళ్ళకి కర్మయోగమే అవసరం అన్నాడు. కర్మయోగం ఏమిస్తుంది, చిత్తశుద్ధినిస్తుంది. చిత్తశుద్ధి వచ్చిన తర్వాతనే మనిషికి జ్ఞానం, జ్ఞాన యోగ్యత, జ్ఞాన ప్రాప్తి, గురు ప్రాప్తి అన్నీ వస్తాయి. కనుక నాయన నువ్వు కర్మయోగం చేస్తూ ఉండు, కర్మయోగంలో భాగంగా నీ కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చెయ్యి, నీకు చిత్తశుద్ధి వస్తుంది. అది వచ్చిన తర్వాత నీకు జ్ఞాన యోగ్యత కలుగుతుంది, జ్ఞాన యోగ్యత కలిగిన తర్వాత నీకు గురుప్రాప్తి కలుగుతుంది, గురుప్రాప్తి కలిగిన తర్వాత శాస్త్రప్రాప్తి, జ్ఞానప్రాప్తి, మోక్షప్రాప్తి అన్ని కలుగుతాయనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి కర్మయోగంలో నియోగిస్తున్నాడు. కానీ అర్జునుడికి ఇవన్నీ తెలియవు, చెప్పినా కూడా అన్ని లోపలికి ఎక్కవు కదా వెంటనే. అందుకని ఇప్పుడు నన్ను ఈ కర్మయోగం ఎందుకు చేయమంటున్నావు, నా బుద్ధిలో కొంచెం సందేహం వస్తున్నది. బుద్ధి మోహయసి ఇవ, ఇక్కడ ఇవ అన్నాడు. వ్యామిశ్రేణైవ అది కూడా అక్కడ కూడా ఇవ అన్నాడు, ఇక్కడ ఇవ అన్నాడు. ఉన్నట్లుగా వ్యామిశ్రేణ వాక్యేన ఇవ బుద్ధి మోహయసి ఇవ చెప్పి తర్వాత రెండో శ్లోకంలో తదేకం వద నిశ్చిత్య. ఈ రెండింటిలో తత్ ఏకం వద, ఏకం అంటే జ్ఞానయోగం పాటించనన్నా చెప్పు, అంటే గురువు దగ్గరికన్నా వెళ్ళని చెప్పు నన్ను, లేకపోతే జ్ఞానం వద్దు నీకు, అసలు కర్మమే చెయ్యి, కర్మ మాత్రమే చెయ్యి, యుద్ధం మాత్రమే చెయ్యన్నా చెప్పు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు, జ్ఞానం గొప్పది నువ్వు కర్మ చెయ్యి అంటున్నావు, ఏదో ఒకటి చెప్పు అని అడుగుతున్నాడు. ఒకటి చెప్పు అంటే ఏమిటి, జ్ఞానం కానీ కర్మ కాని ఏదో ఒక్కటి చెప్పు. నువ్వేమో పొగిడేదేమో జ్ఞానాన్ని, చెయ్యమనేదేమో కర్మని. ఇప్పుడు కర్మని పొగడొచ్చు కదా, అప్పుడు కృష్ణ నువ్వు కర్మని పొగిడితే నేను కర్మ చేస్తాను, నువ్వు పొగిడేదేమో జ్ఞానాన్ని, నాకేమో దాని మీదనే ఉంది మనస్సంతా, మనస్సంతా దాని మీద ఉంది కానీ నాకు కర్మ మీద లేదు, నువ్వేమో కర్మ చేయమంటున్నావు, కనుక ఏదో ఒకటి చెప్పు అన్నాడు. ఏదో ఒకటి అంటే ఏమిటి, ఏమన్నా రెండు చీరలు కొనుక్కోవడమా, ఏమంటే ఈ చీర బాగుందా ఈ చీర బాగుందా, ఏది ముందు కొనుక్కోమంటారు ఏది కొనుక్కోమంటారు, దాంట్లో మనకు ఛాయిస్ ఉంటుంది. పోలిక అంటే పోల్చడం, జ్ఞానాన్ని కర్మని పోలుస్తున్నాడు అర్జునుడు, జ్ఞానాన్ని కానీ కర్మని కానీ ఏదో ఒకటి చెప్పు అంటున్నాడు, నేను అది ఆచరిస్తానంటున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ పోలికలో ఏదో ఒకటి చెప్పు అంటే ఏమిటి, మన వాళ్ళు అంటుంటారు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అన్నం తిననా చేయి కడుక్కోనా అన్నాడు, తినే ముందు చేయి కడుక్కోవాలి కదా, భోజనానికి ముందు చేయి కడుక్కుంటాం, చెయ్యి కడుక్కోనా అన్నం తిననా అన్నాడు. చెయ్యి కడుక్కున్న తర్వాత అన్నం తిను నాయన, చెయ్యి కడుక్కోనా లేకపోతే అన్నం తిననా, ఏదో ఒకటి చెప్పు అంటే ఎట్లా ఉంటుంది, ఏదో ఒకటి చెప్పు అంటే ఎట్లా ఉంటుంది, నువ్వు చెయ్యి కడుక్కోమనన్నా చెప్పు, అన్నం తినమనన్నా చెప్పు, దానికి పోలిక ఉంటుందా, ఆ రెండింటి మధ్య పోలిక ఉంటుందా, ఏదో ఒకటి చెప్పగలమా. చెయ్యి కడుక్కోవడం అవసరం, అన్నం తినడము అవసరం. లేదు లేదు నేను చెయ్యి కడుక్కున్నాను పని అయిపోయిందంటావు, చెయ్యి ఎందుకు కడుక్కున్నావు, అన్నం తినడానికి. సరే చెయ్యి కడుక్కున్నాను అన్నం తినే ముందు అన్నం తిన్న తర్వాత అన్నాడు, అన్నం తినడానికి ముందు చెయ్యి కడుక్కోవాలి, తర్వాత అన్నం తినాలి. ఏది ముందు చేయాలి ఇప్పుడు అంటే, ముందు చెయ్యి కడుక్కో శుద్ధంగా, లేకపోతే ఇదే లిక్విడ్ వస్తుంది కదా ఇప్పుడు బాటిల్లో, అది పెట్టి అందరూ చెయ్యి వాష్ చేసుకుంటున్నారు, నీళ్లు మనకు షార్టేజ్ కదా, అది పెట్టి చెయ్యి కడుక్కుంటున్నారంతా, చెయ్యి కడుక్కొని తర్వాత అన్నం తినాలి. అలాగే ఇక్కడ ఇంకొక ఉదాహరణ, ఒక పిల్లవాడు నేను ప్రాథమిక స్కూల్కి వెళ్ళనా ఉన్నత విద్యాలయానికి వెళ్ళనా అంటే కాలేజీకి వెళ్ళనా అని అడిగాడు. ఒక పిల్లవాడు 10 ఏళ్ల పిల్లవాడు అనుకోండి, నేను ప్రైమరీ స్కూల్కి వెళ్ళేదా కాలేజీకి వెళ్ళేదా అంటే ఎట్లా ఉంటుంది? ఏదో ఒకటి చెప్పు నాకు, నాన్నగారు నన్ను కాలేజీకి వెళ్ళమంటారా ప్రైమరీ స్కూల్కి వెళ్ళమంటారా అంటే ఎట్లా ఉంటుంది? ముందు నాయన ప్రైమరీ స్కూల్కి వెళ్ళు, అక్కడ చదువు, తర్వాత కాలేజీకి వెళ్ళు అని చెప్తారా లేదా? అందులో ఏమైనా ఛాయిస్ ఉంటుందా? లేదు లేదు, నేను ప్రైమరీ స్కూల్కి వెళ్ళను కాలేజీకే వెళతాను. ప్రైమరీ స్కూల్ చదవకుండా కాలేజీకి ఎట్లా వెళతావు? కాలేజీకి వెళ్ళినా నీకు అర్థం కాదు కదా. రామానుజన్ లాంటి వాళ్ళకైతే అర్థమవుతుంది. లెక్కలు రామానుజన్ ఉన్నారు చూసారా, ఆయన లెక్కలు చెప్తూ ఉంటే లెక్చరర్లు అక్కడ కూర్చునేవాళ్ళట కుర్చీల్లో, ఈయన లెక్కలు చెప్తుండేవాడట రామానుజం, మ్యాథమెటీషియన్, గణిత శాస్త్రవేత్త. ఆయన లెక్కలు చెప్తుంటే మాస్టర్లకు కూడా అర్థమయ్యేది కాదుట. అట్లాంటి వాళ్ళకైతే పర్వాలేదు, కాలేజీకి వెళ్ళచ్చు స్ట్రైట్గా. అందరు కూడా ఒకేసారి రామానుజంలాగా స్ట్రైట్గా కాలేజీకి పోగలరా, లెక్చర్లకు పాఠం చెప్పగలరా? మనకు లెక్చర్లు చెప్తుంటేనే అర్థం కావడం లేదు, సామాన్య మానవులకు అర్థం కాదు కదా. కనుక గురువు కావాలి, గురువు దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి. విధంగా ఇప్పుడు ఉన్నత విద్యాలయానికి వెళ్ళాలి అంటే, కాలేజీకి వెళ్ళాలంటే ముందు ప్రైమరీ స్కూల్లో చదవాలి. ప్రైమరీ స్కూల్లో చదవనా కాలేజీలో చదవనా అంటే ఏమైనా ఛాయిస్ ఇది, అదే ఇదే అంటే ఏమిటి, ఇది కావాలి అది కావాలి. ప్రైమరీ స్కూల్ లేకుండా కాలేజీకి వెళ్ళలేవు, కాలేజీకి వెళ్ళాలి అంటే ప్రైమరీ స్కూల్లో చదవాలి. ప్రైమరీ స్కూల్ లేకుండా కాలేజీ అసాధ్యం, కాలేజీ చదువు లేకుండా ప్రైమరీ స్కూల్లోనే ఉంటూ ఉంటే ఎంతకాలం 1వ క్లాసు చదువుతూ కూర్చుంటావా? ఉపయోగం లేదు కదా. అదేవిధంగా కర్మయోగం ప్రైమరీ స్కూల్ లాంటిది, జ్ఞానయోగం కాలేజీ లాంటిది. నాకు ఏదో ఒకటి చెప్పుంటే ఎట్లా కుదురుతుంది? ఇక్కడ ఏకం వద నిశ్చిత్య అని అడగకూడదు కదా. అంటే నాకు కర్మయోగం అన్నా చెప్పు, జ్ఞానయోగం అన్నా చెప్పు, ఏదో ఒకటి చెప్పు అంటే కృష్ణ పరమాత్మ నువ్వు అడిగే ప్రశ్న తప్పు అని చెప్పడంలా. ఆ ప్రశ్నే తప్పు, అర్జునుడు అడిగిన ప్రశ్నే తప్పు, కానీ కృష్ణ పరమాత్మ నీ ప్రశ్న తప్పు అని చెప్పలే. తప్పు అంటే బాధపడతాడు అర్జునుడు అని, ఒకడే శిష్యుడు కదా, బాధపడి వెళ్ళిపోతే ఇంక శిష్యులే ఉండరు. మనకైతే చాలా మంది శిష్యుడు ఉంటారు, ఒక శిష్యుడు కోపం వచ్చిన ఇంకో శిష్యుడు. బాబు అర్జునుడు ఒక్కడే శిష్యుడు కృష్ణుడికి, అందుకని నువ్వు చేసే ప్రశ్న తప్పు అని చెప్పి అనకుండా వింటూ ఉన్నాడు. అర్జునుడు ఏమడిగాడు, నాకు ఏదో ఒకటి చెప్పంటే శాస్త్రం ఏం చెప్తోంది, కర్మయోగం లేకుండా జ్ఞానయోగం పొందడం అసాధ్యం. ప్రాథమిక విద్య లాంటి కర్మయోగం లేకుండా ఉన్నత విద్య పొందడం, కాలేజీ లాంటి ఉన్నత విద్య లాంటి జ్ఞానయోగాన్ని పొందడం చాలా కష్టం. జ్ఞానయోగం లేకుండా కర్మయోగమే చేస్తూ ఉంటే అది అసంపూర్ణం, అసంపూర్ణం. వితౌట్ కర్మయోగ జ్ఞానయోగ ఇస్ ఇంపాసిబుల్, వితౌట్ జ్ఞానయోగ కర్మయోగ ఇస్ ఇన్కంప్లీట్, అసంపూర్ణం. కనుక ఏం చేయాలి, కర్మయోగము కావాలి జ్ఞానయోగము కావాలి, రెండు ఉండాలి. ఇది మొదటి మెట్టు, అది రెండో మెట్టు ఇది. అందుకని పోల్చకూడదు, కర్మయోగానికి జ్ఞానయోగానికి పోల్చకూడదు. ఏమండి నేను వేదాంతం చదువుతున్నాను, ఇంట్లో పనులన్నీ చేయను, అన్ని వదిలిపెట్టేస్తానని చెప్పి అనకూడదు. అవన్నీ చెయ్యాలి, నీ డ్యూటీ చెయ్యాలి. జ్ఞానయోగము, అభ్యాసము, శాస్త్రం చదవడము అవసరం, రెండు అవసరమే. అందుకని తదు ఏకం వద నిశ్చిత్య, అది కూడా నిశ్చయించి చెప్పమంటున్నాడు. నిశ్చిత్య బాగా ఆలోచించి నిశ్చయం చేసుకొని మళ్ళీ అనుమానంగా చెప్ప, ఒక కాసేపు చెప్పి అట్లా చెప్పకూడదు. బాగా ఆలోచించి ఒక సమయం ఇస్తాను నీకు అర్జునుడు, చూడండి. నిశ్చిత్య ఏకం వద, దేనికి, ఏన శ్రేయ అహం ఆప్నుయాం, ఏ ఒకటి పాటిస్తే నేను మోక్షాన్ని పొందుతాను, శ్రేయస్సును పొందుతాను. ఏకః ఏన శ్రేయః అహం ఆప్నుయాం, నువ్వు ఒకటి చెప్పిన తర్వాత కర్మయోగము జ్ఞానయోగము ఏదో ఒకటి చెప్తావు కదా నాకు, ఆ ఒకటి పాటిస్తే నాకేమొస్తుంది, శ్రేయస్సు. నేను శ్రేయస్సు పొందాలంటే ఏది అవసరమో అది నాకు చెప్పు అన్నాడు. ఏన శ్రేయః ఆప్నుయాం, నేను దేని ద్వారా అయితే శ్రేయస్సును పొందగలను అది నాకు చెప్పు, కర్మయోగమా జ్ఞానయోగమా, ఈ రెండింటిలో ఏది శ్రేయస్సు నాకు అది చెప్పు అన్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాలి? తర్వాత శ్లోకంలో కృష్ణ పరమాత్మ అంటున్నారు, నాయన నువ్వు అడిగిన ప్రశ్న తప్పు అని అనకుండా ఆ ప్రశ్నే అసలు మధ్యలోకి రానివ్వకుండా ఆయన సమాధానం చెప్పుకుంటూ పోతున్నాడు. ఆ సమాధానంలోనే ఉంది నీ ప్రశ్న తప్పురా అని. చూసారా, అది మాట్లాడే తీరు. అవతల వాళ్ళని ఎంత తక్కువగా బాధ పెట్టే అంత మంచిది, ఎక్కువగా బాధ పెట్టకూడదు. అది అది గురువు యొక్క గొప్పతనం చూడండి. మూడవ శ్లోకం చదువుతాం. శ్రీ భగవాను వాచే లోకేస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. శంకరాచార్య వారు ప్రతిసారి దీన్ని చెప్తుంటారు వారి భాష్యంలో. అస్మిన్ లోకే ద్విధ నిష్ఠ, ఏమన్నా చెప్పాడు చూడండి అర్జునుడు క్వశ్చన్ గురించి ఇక్కడ. ఆ పదాలు గాని మాటలు గాని అర్జునుడు చెప్పిన క్వశ్చన్ ప్రశ్న గాని ఎక్కడ తీసుకురాకుండా అర్జున భగవంతుడు చెప్తున్నాడు ఏమని, ఓ అర్జున ఈ లోకమునందు లోకే ద్విధ రెండు రకాలైనటువంటి నిష్ఠ జీవితం జీవన మార్గములు. నిష్ఠ అంటే లైఫ్ స్టైల్, మద్రాసులో లైఫ్ స్టైల్ కాదు, షాప్ లైఫ్ స్టైల్ పేరు, షాపు పేరు లైఫ్ స్టైల్. ఇక్కడ నిష్ఠ అంటే జీవన విధానం. జీవన విధానం మనిషికి రెండు విధాలు నాయన ఈ లోకంలో. లోకే అస్మిన్ లోకే ద్విధ నిష్ఠ, ఈ రెండు జీవన మార్గాలు అంటే జీవన విధానాలు ఎక్కడ ఎప్పుడు ఎవరి చేత చెప్పబడినాయి? పురా మయా ప్రోక్త, నా చేత సృష్టి కాలమునందే చెప్పబడింది. పురా అంటే చాలా పూర్వకాలమునందే, సృష్టి మొదట్లోనే. పురా అంటే చాలా పురాతన అంటే సృష్టి ఆరంభంలోనే. పురా ప్రోక్త నా చేత చెప్పబడింది. ఈ రెండు జీవన విధానాలు మనిషికి నా చేత సృష్టి ఆరంభంలోనే చెప్పబడినయి. మయా మయా అంటే నా చేత. అర్జునుని సంబోధిస్తున్నాడు అనఘ అని, అంటే పాపము లేనివాడా అని అర్థం. అఘం అంటే పాపం, అనఘ అంటే పాపము లేనివాడు. అంటే అర్జునుడు చాలా పుణ్యం చేసుకొని పుట్టాడు, పాపం అనేది చాలా చాలా తక్కువ అర్జునుడికి. అందుకనే కృష్ణ పరమాత్ముడు అంతటి వాడు బోధిస్తున్నాడు. చూడండి ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి అర్జునుడు. దాంట్లోనే ఆ అనఘ అనే సంబోధనలోనే మనకు తెలుస్తున్నది, హే అనఘ అర్జున పాపరహితుడా అని అర్థం. ఓ పాపరహితుడా, చూసారా భగవంతుడే అర్జునుడికి ఎంత టైటిల్ ఇచ్చాడు. అంటే నా నుండి సాక్షాత్ నువ్వు భగవద్గీత వింటున్నావంటే ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి నువ్వు. అందుకని ఆయన అనఘ అని పిలుస్తున్నాడు. అప్పుడు మనం కూడా అనఘులమే కదా, మనం కూడా వింటున్నాం కదా. అంటే మనం కూడా పాపరహితలమే. పాపం ఉన్న వాళ్ళకి భగవద్గీత వినాలని అనిపించదండి, ఇంటికి వెళ్ళి చెప్పకండి ఎవరికో, పోట్లాడతారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏదో ఒక పాపం ఎక్కడో అక్కడ వాళ్ళకి ప్రతిబంధంగా ఆపేస్తూ ఉంటుంది. ఈ భగవద్గీత కక్షకి రాకుండా, క్లాసుకి తరగతికి రాకుండా, చదవనివ్వకుండా చేస్తూ ఉంటుంది ఆ పాపం. అటువంటి పాపం లేకుండా మీరందరూ వచ్చేసారు కదా ఇప్పుడు భగవద్గీతకి. అంటే అనఘ అని అర్థం. అన్నిటికంటే పాపం అజ్ఞానం. అజ్ఞానంతో ఉండడమే పాపం, వేరే పాపం ఏం కావాలి? గోహత్య, భ్రూణహత్య, బ్రాహ్మణ హత్య ఇవన్నీ కూడా పాపమే. శాస్త్రం ఉంటుంది అన్నిటికంటే పెద్ద పాపం నేను ఆత్మనని తెలుసుకోకపోవడమే పెద్ద పాపం. అది తెలుసుకోకపోవడం వల్లనే కదా అన్ని దోషాలు తప్పులు చేస్తున్నారు మనుషులు. కనుక అజ్ఞానమే పాపం శాస్త్ర దృష్టిలో. కనుక నీకు ఇప్పుడు అజ్ఞానం పోబోతున్నది అర్జునుడికి, ఎందుకంటే పరమాత్మ నుంచి వింటున్నాడు, కృష్ణ పరమాత్మ నుంచి భగవద్గీత. కృష్ణ పరమాత్మకి తెలుసు ఇంకా అర్జునుడికి జ్ఞానం రాబోతున్నది, ఇందులో సందేహం లేదు. ఇంకా ఆయన గ్యారంటీ అనమాట, నా దగ్గర విన్నవాడికి జ్ఞానం రాకుండా పోతుందా? అంత నమ్మకం కృష్ణ పరమాత్మకి. అర్జున నీకు పాపం అనేదే లేదు, అందువలనే నువ్వు నన్ను అడిగావు శ్రేయస్సు ఏమిటని, నాకు మోక్షాన్ని ఇచ్చేది ఏమిటో చెప్పమని అడిగావు. నేను చెప్తున్నాను నీకు మోక్షం రాబోతున్నది కనుక నువ్వు అనఘ అంటున్నావు అని సంబోధిస్తున్నటువంటి ఒక్క మాటలో ఎంత అర్థం ఉన్నదో. ఏ అనఘ, ఓ అర్జున పాపరహితుడా, ఈ యొక్క విషయం నా చేత సృష్టి ఆరంభంలోనే చెప్పబడింది. రెండు జీవన విధానాలు ఉన్నాయి అని. ఏమిటవి? జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినాం. జ్ఞానయోగం ద్వారా సాంఖ్యులకు, కర్మయోగం ద్వారా గృహస్థులకు. యోగినాం అంటే గృహస్థులు. గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం రెండు ఆశ్రమాలు. ఆదిలోనే పరమాత్ముడు 4వ అధ్యాయంలో వస్తుంది ఆ శ్లోకం, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. అంటే ఈ ఆత్మవిద్యని గృహస్థులు, ఋషులైనటువంటి గృహస్థులకు ఇచ్చారు, సన్యాసులైనటువంటి సనకస నందనాథులకు కూడా ఇవ్వబడింది. పరమాత్ముడు ఏం చేశాడు, ఈ ఆత్మవిద్యని గృహస్థ పరంపరకి ఇచ్చాడు, సన్యాసి పరంపరకి ఇచ్చాడు. ఈ సన్యాసులు ఏం చేయాలి, వారి శిష్యులైనటువంటి వాళ్ళ శిష్యులు సన్యాసులకి చెప్పుకోవాలి. సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాత వాళ్ళు సన్యాసులు, వాళ్ళకి బోధించాడు దక్షిణామూర్తి. తర్వాత భగవంతుడే సాక్షాత్ ఋషులందరికీ బోధించాడు, వశిష్ఠ మహర్షి, వీళ్ళందరూ గృహస్థులు కదా, వీళ్ళకి బోధించాడు. సూర్యభగవానుడు, వివస్వాన్ అంటే సూర్యభగవానుడు, ఇక్ష్వాకు వంశం, రఘువంశం, రఘుమహారాజు, రాముల వారు, కృష్ణుడు అవతారం ద్వారకాయుగంలోనే కదా వచ్చింది, ద్వాపర యుగంలో కదా వచ్చింది కృష్ణ అవతారం. అంతకుముందే ఆయన గృహస్థులకి, ఋషులకి, సన్యాసులకి రెండు ఆశ్రమాలు, రెండు నిష్ఠ అంటే రెండు ఆశ్రమాలు, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కర్మయోగం, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి జ్ఞానయోగం నేరుగా చెప్పబడినాయి. ఎందుకయ్యా అంటే, కొంతమంది సన్యాసులు పూర్వజన్మలోనే గృహస్థాశ్రమం పూర్తి చేసుకొని, శాస్త్రం చెప్తుంది, లేకపోతే మనకెట్లా తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఈ జన్మలో బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసులు అవుతున్నారు కదా, మనం చూస్తున్నాం కదా, బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసులు అవుతున్నారు. ఇప్పుడు ఈ స్వాముల వారిందరూ కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి, శృంగేరి స్వాముల వారు, భారతీ తీర్థ, ఇప్పుడు వచ్చిన స్వాముల వారు, వీళ్ళందరూ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసులు. ఇప్పుడు మేమంతా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసులు. మా స్వాముల వారు పరమ గురువు, గురువు దయానంద సరస్వతి వారు, పరమార్థానంద సరస్వతి వారు, నేను, వీళ్ళందరూ, మేమందరం కూడా అంటే వివాహ ఆశ్రమంలో, గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా సన్యాసాశ్రమం తీసుకోవడం నేరుగా. మరి ఎలా తీసుకున్నారండి వీళ్ళందరూ గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా అంటే, శాస్త్రం అంటుంది వీళ్ళు పోయిన జన్మల్లో పూర్తి చేసుకున్నారు గృహస్థాశ్రమం, అందువల్ల ఈ జన్మలో వాళ్ళకి గృహస్థాశ్రమంతో పని లేదు. అందుకే చిన్న వయసునందే వాళ్ళకి జ్ఞానం, వైరాగ్యాలు, వివేక వైరాగ్యాలు ఎక్కువ ఉంటాయి. అందుకని వాళ్ళు నేరుగా జ్ఞానయోగాన్ని అభ్యాసం చేయొచ్చు, శాస్త్రాన్ని అభ్యాసం చేయొచ్చు. అందుకని తీవ్ర వైరాగ్యం ఉంటుంది వాళ్ళకి. గృహస్థాశ్రమం మీద, పిల్లల మీద పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ ఇవన్నీ ఉండవు. ఎందుకంటే గృహస్థాశ్రమం జన్మలు, పూర్వజన్మల్లోనే పూర్తి అయిపోయింది కనుక. సన్యాసాశ్రమం ఒక నిష్ఠ, ఇది సన్యాస ఆశ్రమ జీవన విధానం. వీళ్ళకి నేరుగా ఏం చెప్పాలి? వివేకం ఉన్నది, వైరాగ్యం ఉన్నది, తీవ్ర ముముక్షత్వం ఉన్నది, వాళ్ళకి మనసు శుద్ధి అయి ఉన్నది, ఏకాగ్రత ఉన్నది. అలాంటప్పుడు ఏం చెప్పాలి వాళ్ళకి? మళ్ళీ ఎల్కేజీ చదవమని చెప్పాలా? నేరుగా తత్వమసి మహావాక్యం, వాళ్ళకి నేరుగా బ్రహ్మసూత్రం, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ వెంటనే అర్థమైపోతాయి. వాళ్ళకి కర్మయోగం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ మనసులు శుద్ధమై ఉన్నాయి. శుద్ధం అవడం వల్లనే వాళ్ళకి తీవ్ర వైరాగ్యం వచ్చింది. తీవ్ర వైరాగ్యం రావడం వల్లనే వివాహం ఆశ్రమం, గృహస్థాశ్రమం మీద వారికి ప్రీతి లేకుండా ఉండడం వల్ల వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకోవడం వల్ల వాళ్ళకి జ్ఞానయోగం చెప్పబడింది. జ్ఞానయోగేన సాంఖ్యానాం, సాంఖ్యానాం అంటే సన్యాసులకు. జ్ఞానయోగేన, జ్ఞానయోగం అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాలు. ఎందుకంటే ప్యూరిఫై అయిపోయింది మనస్సు, మనస్సు ఎంతో శుద్ధమై ఉన్నది వాళ్ళకి. వాళ్ళలో రాగ ద్వేషాలు, కామక్రోధాలు ఉండవు, భయం ఉండదు. ఎటువంటి మనస్సులో, వాళ్ళ మనస్సులో ఎటువంటి కల్మషం ఉండదు. అందువల్ల వాళ్ళకి శ్రవణ వినంగానే వెంటనే అర్థమైపోతూ ఉంటుంది. గృహస్థుల ఆశ్రమంలో చూడండి, పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ, అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, ఇల్లు కావాలి, ధనం కావాలి, వీటన్ని మీ ఆశ ఉన్నదా లేదా? మరి సన్యాసం అందరూ వదులుకొని వచ్చారు అవన్నీ. నాకు పిల్లలు వద్దు, వివాహం వద్దు, పిల్లలు వద్దు, ధనం వద్దు, ఏ ఒక్క లోకాలు వెళ్ళక్కర్లేదు, నేను స్వర్గలోకం వద్దు, పితృలోకం వద్దు, బ్రహ్మలోకము వద్దనుకున్నారు వాళ్ళు. కానీ మామూలు మనుషులు అందరూ ఏం చేస్తున్నారు? నాకు ధనం కావాలి, వివాహం చేసుకోవాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇవన్నీ మరి ఆశపడుతున్నారా లేదా? అప్పుడు యోగినాం కర్మయోగేన, కర్మయోగేన అంటే నిష్కామ కర్మ ద్వారా ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవారికి మొదట చిత్తశుద్ధిని పొందడానికి వాళ్ళు కర్మ చెయ్యాలి. వీళ్ళు చిత్తశుద్ధి పొంది ఉన్నారు కనుక నేరుగా జ్ఞానయోగానికి వెళ్ళవచ్చు. జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన గృహస్థానాం. ఇక్కడ యోగినాం అంటే గృహస్థానాం అని అర్థం. చూడండి శ్లోకం, అస్మిన్ లోకే ద్విధా నిష్ట మయా పురా ప్రోక్త. ఈ లోకంలో రెండు జీవన విధానాలు నా చేత చెప్పబడినై. ఏమిటి ఆ రెండు అంటే, సాంఖ్యులకు జ్ఞానయోగమని, గృహస్థులకు అంటే యోగులకు, గృహస్థులకు ఉపాసన చేసేటటువంటి గృహస్థాశ్రములకు, ఋషులకు, వీళ్ళందరికీ కూడా కర్మయోగం చెప్పబడింది. కర్మయోగం అంటే ఏమిటి అని చెప్పబోతున్నారు వారే తర్వాత. కనుక అర్జున, నువ్వు ఇప్పుడు గృహస్థుడిగా సన్యాసివా, కృష్ణ పరమాత్మ చెప్పకుండానే చెప్తున్నారు చూడండి. చురుకు వేయడం అంటారు ఇదే, తెలిసి తెలియకుండా అనమాట. ఆ ప్రశ్న కానీ అర్జునుడు అడిగిన దాని కానీ ఏమన్నా ఇక్కడ ఉచ్చారించాడా కృష్ణ పరమాత్మ? చెప్పాడా ఏమన్నా? అది ఆ గురువు గొప్పతనం. ఏమంటున్నారు చూసావా, జ్ఞానయోగేమో వాళ్ళ కోసం, కర్మయోగం వీళ్ళ కోసం. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో, కర్మయోగం చేస్తావో జ్ఞానయోగము. అర్జునుడికి అర్థమైంది, నేను పెద్ద గృహస్థాశ్రమంలో ఉన్నాను, ఒక భార్య కాదు, అనేక మంది భార్యలు, సుభద్ర, ద్రౌపది, ఉలూచి, ఎంతమంది, ఊర్వశి, వాళ్ళందరూ కూడా అనేక మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది భార్యలు ఉన్నారు ఆయనకి. పరమ గృహస్థుడు, పెద్ద గృహస్థుడు, మహాగృహస్థుడు. కనుక గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నేనేం చెప్పాను? కర్మయోగ. కనుక చెప్పి చెప్పకుండానే నువ్వు కర్మయోగానికి అర్హుడివి, జ్ఞానయోగానికి అర్హుడివి కాదు. డైరెక్ట్గా చెప్పాడా? చెప్పలే. తమిళంలో ఏమంటారంటే కూరామల్ కూరి అంటారు, చెప్పకుండా చెప్పడం. చెప్పకుండా ఎట్లా చెప్తారండి అన్నారు. ఇదేనండి చెప్పకుండా చెప్పడం అంటే, అర్జున నువ్వు సన్యాసివి కాదు, నువ్వు గృహస్థుడివి. గృహస్థాశ్రమంలో ఉండేవాడికి నేనేం చెప్పాను అప్పుడే? పురా ప్రోక్త, రెండు ఆశ్రమాలు చెప్పాను. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళకి ఏమో కర్మయోగం చెప్పాను అప్పుడే, సన్యాసాశ్రమంలో ఉండేవాళ్ళకి జ్ఞానయోగం చెప్పాను. ఇప్పుడు నీకు జ్ఞానయోగం కావాలా, కర్మయోగానికి అర్హుడుగా నువ్వు? దేనికి అర్హుడు చెప్పు నువ్వే? కర్మయోగానికి అర్హుడు, జ్ఞానయోగానికి కాదు. అందుకని మన వాళ్ళు సలహా ఇవ్వడం, పిల్లలకి కానీ ఎవరికైనా సలహా ఇవ్వడం మొదట్లోనే ఇవ్వాలి. సలహాలు ఇస్తూనే ఉండకూడదు. విలువల గురించి చెప్పాలి మనం, చెప్పి విలువ పాటించు, దాన్ని పాటించు, సత్యం వద ధర్మం చెరా, సత్యం వద ధర్మం చెరా అని 100 సార్లు చెప్పక్కర్లేదు. ముందు సలహా ఇస్తాం, ఒకసారి ఇస్తాం, 2 సార్లు ఇస్తాం, పదే పదే సలహాలు ఇవ్వకూడదు. ప్రారంభంలో సలహాలు ఇచ్చి ఈ యొక్క సత్యాన్ని ఎందుకు పలకాలి, పలకడం వల్ల ఏమిటి మేలు కలుగుతుంది, పలకకపోవడం వల్ల ఎటువంటి నష్టం కలుగుతుంది అని చెప్పి మనం బోధ చేస్తాం. అర్థమైందా? దీన్ని పాఠం చెప్పడం అంటారు. ప్రీచింగ్ టీచింగ్కి ఏంటండి డిఫరెన్స్? సత్యం వదా, నువ్వు సత్యమనే పలుకుము అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాన్ని బోధ అంటారు. అలా కాదు, ఈ సత్యాన్ని ఎందుకు పలకాలి, దాన్ని పలకడం వల్ల నీకేమిటి ప్రయోజనం, పలకకపోతే నీకేమిటి నష్టాన్ని చెప్పాలి. విలువ దయానంద స్వామిజీ ఏం చెప్తారు? ఏ వాల్యూ ఈజ్ ఎ వాల్యూ వెన్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఈజ్ వాల్యూడ్ బై యూ అన్నారు. విలువకి విలువ ఎప్పుడంటే విలువకు విలువను నువ్వు ఇచ్చినప్పుడే విలువకు విలువ అన్నారు. తెలుగులో చెప్పాలంటే దాన్ని, నువ్వు విలువకి విలువ ఇచ్చినప్పుడే విలువ యొక్క విలువ ఉంటుంది, నువ్వు విలువ ఇవ్వకపోతే అది విలువ కాదు. సత్యం పలకడం ఒక విలువ అండి. విలువ అంటే ఏమిటో అర్థమైందా? వాల్యూ, అది ఎప్పుడు వాల్యూ అవుతుంది? నేను పాటించినప్పుడే. కనుక ఎందుకు పాటించాలి, ఎలా పాటించాలని మనం చెప్తాం. అది టీచింగ్ అంటారు దాన్ని. మన పిల్లలకు కూడా ఒరే అబద్ధం చెప్పవాకురా, సత్యమే చెప్పు అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. అమ్మా నాన్న చెప్పరు ఎందుకు సత్యం పలకాలనే విషయం చెప్పరు. ఎందుకు మన చెప్ప అమ్మ చెప్పింది కదా అందుకని నేను చెప్తాను అనకూడదు. మూఢంగా గుడ్డి నమ్మకంతో చెప్పడం కాదు సత్యం పలకడం. మా గురువుగారు చెప్పారు కదా అని, లేకపోతే ఆ సత్యం ఎందుకు పలకాలి, పలికితే ఎంత కష్టం, ఈ రోజులో బతకలేం అని ఆలోచిస్తాడు. చూసారా, ఇది తప్పు. గుడ్డిగా నమ్మి ఆచరించడం చేయకూడదు. అలా అని చెప్పి గురువుగారు చెప్పింది, అమ్మా నాన్న చెప్పింది, పెద్దలు చెప్పింది వ్యతిరేకించి వాళ్ళని ధిక్కరించి వెళ్ళడము తప్పు. అప్పుడు ఏం చేయాలి? అందుకనే పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకు పాటించాలి, ఇది ఎందుకు చేయాలి, చేయడం వల్ల ప్రయోజనం ఏంటి, చేయకపోతే నష్టం ఏమిటి వాళ్ళకి మనం నేర్పాలి. అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు పాటించడమా పాటించకపోవడమా. కృష్ణ పరమాత్మ అదే చేస్తున్నాడు. నువ్వు కర్మయోగమే ఆచరించు, జ్ఞానయోగం ఇది, కర్మయోగం ఇది, ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి, నేను చెప్పేసాను అయిపోయింది, నీ ఇష్టం. నువ్వు దేనికి అర్హుడవో అదే తీసుకోవాలి. నువ్వు అట్లా ఉండాలి. సలహాలు ఇవ్వకూడదు. ఊరికి సలహాలు ఇస్తూ కూర్చుంటే ప్రతిదానికి ఇంకా వాళ్ళు మన మీదనే ఆధారపడతారు అన్నిటికీ. ప్రతిదానికి సలహా అడుగుతుంటే ఎట్లా? 60 ఏళ్ళు వచ్చింది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ప్రతిదాని సలహా అవతల వాళ్ళ మీద ఆధారపడటం అంటే ఏమిటి? నువ్వు ఆలోచించవా? నువ్వు ఆలోచించాలి. ఏది మంచో ఏది చెడో ఆలోచించే జ్ఞానం నీకుంది కదా. అందుకని కృష్ణ పరమాత్మ చూడండి ఎంత చక్కగా బోధిస్తున్నాడు. అర్జునుడే ఆలోచించాలి, ఆలోచింప చేస్తున్నాడు అర్జునుడు. మనం కూడా మన పిల్లల్ని ఆలోచింప చెయ్యాలి, వాళ్ళని వాళ్ళకి మంచి మార్గాల్ని చూపించాలి మనం. అంతేకాని పొద్దుకులు జోరీగలాగా వాళ్ళ చెవిలో పోయి ఇదే చెయ్యి అదే చెయ్యండి ఎందుకు చేస్తారు వాళ్ళు? దాని యొక్క మంచి చెడులు మనం నేర్పితే వాళ్ళే పాటిస్తారు. కృష్ణుడు అదే చేస్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. ఇది 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 అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత నీ ఇష్టం, చేస్తే చెయ్యి లేకపోతే లేదు అంటాడు కృష్ణ పరమాత్మ. తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.